Voice of India. Mind Media, the voice of India.
Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం. ఇప్పుడు మీకోసం ఆర్జే గిరిజా గారి తరాలు అంతరాలు కార్యక్రమం జనవరి 31, 2019 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
మైండ్ మీడియా శ్రోతలకు నమస్తులండి. ఈనాటి తరాలు అంతరాలు కార్యక్రమంతో మీ ముందుకు వచ్చేసింది మీ ఆర్జే గిరిజా పీసపాటి. ఈనాటి తరాలు అంతరాలు కార్యక్రమంలో మనం ముచ్చటించుకునే అంశం ఏంటో తెలుసా? అదేంటో చెప్పే ముందర మీకు అందరికీ కూడా, మన శ్రోతలందరికీ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు కాస్త ఆలస్యంగా తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు మీకు అర్థమైపోయి ఉంటుంది కదా నేను ఇప్పుడు ఏ విషయం గురించి మీకు చెప్పబోతున్నాను. మీ ఊహ నిజమేనండి. ఈరోజు నేను గణతంత్ర దినోత్సవం గురించి, అసలు గణతంత్ర దినోత్సవం అంటే ఏమిటి, అది ఏ విధంగా మనకి జరుపుకోవడం అమల్లోకి వచ్చింది, అలాగే గణతంత్ర దినోత్సవం రోజున మనం చేసే పనులేంటి, ఆ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఏ విధంగా మన ప్రభుత్వం చేస్తుంది, అలాగే నాటికి నేటికి గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకోవడంలో వచ్చిన మార్పులు ఏంటి, ఇలా ఎన్నో విషయాల గురించి మీతో ముచ్చటిస్తాను. ఇక ఇవన్నీ తెలుసుకునే క్రమంలో ముందుగా అసలు రిపబ్లిక్ డే, అదే గణతంత్ర దినోత్సవం అంటే ఏమిటి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే దీనికి జవాబు కాస్త పెద్దదే ఉన్నప్పటికీ మనం ఇది అందరం కూడా చాలా విపులంగా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది కనుక మనం చాలా వివరంగానే దీనికి సమాధానం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనం ప్రతి సంవత్సరం గణతంత్ర దినోత్సవం రిపబ్లిక్ డేని జరుపుకుంటాము. ఇది దేశవ్యాప్తంగా అందరూ జరుపుకునే జాతీయ పండుగ. 200 సంవత్సరాలకు పైగా మన దేశాన్ని ఆంగ్లేయులు పరిపాలించిన సంగతి మనందరికీ తెలిసిన విషయమే కదా. మరి వారు పరిపాలించినంత కాలం కూడా మన దేశంలోని పరిపాలన విధానం అంతా బ్రిటిష్ రాజ్యాంగం ప్రకారమే జరిగేది. వారు వెళ్ళిపోయిన తర్వాత మన దేశాన్ని మనమే పరిపాలించుకునేందుకు ఒక రాజ్యాంగాన్ని తయారు చేసుకోవాల్సిన అవసరం మనకి వచ్చింది. రాజ్యాంగం కూడా తయారైంది. అలా తయారైన రాజ్యాంగం ఎప్పుడో ఒకప్పుడు మొదలు పెట్టాలి కదా. మనం అలా మొదలుపెట్టిన రోజే 1950 జనవరి 26. ఆ రోజు నుంచి మనము ప్రతి సంవత్సరం కూడా జనవరి 26న పండుగగా జరుపుకుంటున్నాము. మనకు 1947 ఆగస్టు 15న స్వాతంత్రం వచ్చింది. రాజ్యాంగం తయారు చేయడానికి ఎంతోమంది మేధావులు ఎన్నో దేశాల రాజ్యాంగాలను పరిశీలించి ఎన్నో అంశాలతో చాలా కాలం పాటు కృషి చేసి రూపొందించారు. ఈ రాజ్యాంగం తయారు చేయడానికి రాజ్యాంగ పరిషత్ ఏర్పడింది. దీనికి అధ్యక్షుడిగా డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారు ఎన్నికయ్యారు. 1947 ఆగస్టు 29న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చైర్మన్గా రాజ్యాంగ ముసాయిదా కమిటీ ఏర్పడింది. అనేక సవరణల అనంతరము 1949 నవంబర్ 26న భారత రాజ్యాంగాన్ని రాజ్యాంగ పరిషత్తు ఆమోదించడం జరిగింది. భారత రాజ్యాంగాన్ని 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల కాలంలో పూర్తి చేయడం జరిగింది. ప్రపంచంలోనే అతి పెద్ద రాజ్యాంగమైన మన భారత రాజ్యాంగం లిఖితపూర్వక రాజ్యాంగం. అలా తయారైన మన రాజ్యాంగాన్ని 1950 జనవరి 26 నుండి అమల్లోకి తీసుకొచ్చారు. నాటి నుండి భారతదేశము సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా రూపొందింది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా మన రాజ్యాంగం గురించి మనకు తెలియని మరికొన్ని విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. రాజ్యాంగం మంచిదే కానీ మంచివారి చేతుల్లో ఉంటేనే మంచిది, చెడ్డవారి చేతుల్లో పడితే చెడ్డదే అవుతుంది అన్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఒక దేశపు రాజ్యాంగ అమలు ప్రారంభమైన రోజుని ఆ దేశము గణతంత్ర దేశంగా ప్రకటించుకొని జరుపుకునే జాతీయ పండుగ దినం. భారతదేశంలో గణతంత్ర దినోత్సవం మన రాజ్యాంగం అమల్లోకి వచ్చిన 26 జనవరి 1950 నుండి గౌరవంగా జరుపుకుంటున్నాము. ఈ రోజున బ్రిటిష్ కాలం నాటి భారత ప్రభుత్వ చట్టం రద్దయి భారతదేశం సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా ఏర్పాటైంది. ప్రజల చేత, ప్రజల కొరకు ప్రజలే ఎన్నుకునే ప్రభుత్వ విధానమే ప్రజాస్వామ్యం అని అబ్రహాం లింకన్ గారు అన్నారు. ప్రజాస్వామ్యానికి మూలగ్రంథం లాంటిది మన రాజ్యాంగం. మరి మన రాజ్యాంగం గురించి, గణతంత్రం గురించి మరికొన్ని విషయాలు ముచ్చటించుకుందామా? రాజ్యాంగం రాతప్రతిని తయారు చేయడం కోసం 1947 ఆగస్టు 29 రాజ్యాంగ సభ ఒక డ్రాఫ్ట్ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అధ్యక్షులుగా నియమితులయ్యారు. భారత ప్రజలమైన మేము భారత్ను సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా ఏర్పరచాలని, దేశ పౌరులందరినీ కింది అంశాలు అందుబాటులో ఉంచాలని సంకల్పించాము. సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయం, ఆలోచన స్వేచ్ఛ, భావ ప్రకటన స్వేచ్ఛ, మతావలంబన స్వేచ్ఛ, హోదాలను అవకాశాలను సమానత్వం, వ్యక్తి గౌరవాన్ని, దేశ సమైక్యతను సమగ్రతను కాపాడి సౌభ్రాతృత్వాన్ని నెలకొల్పుతామని కూడా దీక్షాబద్ధులమై ఉన్నాము. 1949 నవంబర్ 26 మా రాజ్యాంగాన్ని సభలో ఈ రాజ్యాంగాన్ని స్వీకరించి ఆమోదించి మాకు మేము సమర్పించుకుంటున్నాము. భారత ప్రజల అపార త్యాగాల ఫలితంగా దేశానికి రాజకీయ స్వాతంత్రం సిద్ధించింది. ఫలితంగా అందివచ్చిందే సర్వోత్కృష్టమైన భారత రాజ్యాంగం. భారతదేశాన్ని సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యాంగాన్ని నిర్మించుకునేందుకు పౌరులందరికీ సాంఘిక ఆర్థిక రాజకీయ న్యాయాన్ని, ఆలోచన భావ ప్రకటన సమానత్వాన్ని చేకూర్చడానికి, జాతీయ సమైక్యతను సమగ్రతను సంరక్షిస్తూ సౌభ్రాతృత్వాన్ని పెంపొందించడానికి 1949 నవంబర్ 26 రాజ్యాంగ నిర్మాణ సభ ఆమోదించి శాసనంగా రూపొందించుకున్నప్పటికీ 1950 జనవరి 26 నుండి 395 అధికరణలు, 22 భాగాలు, 9 షెడ్యూళ్లతో అమల్లోకి వచ్చింది మన రాజ్యాంగం. ఆ రోజున ప్రపంచానికి భారతదేశం నూతన గణతంత్ర రాజ్యంగా ప్రకటించబడింది. ప్రస్తుతం 447 ఆర్టికల్స్, 26 అధ్యాయాలు, 12 షెడ్యూళ్ళు, 121 సవరణలతో కూడినది ఈ భారతదేశ బృహత్ రాజ్యాంగం. మరికొన్ని ముఖ్య విషయాలు తెలుసుకుందామా? 1930 జనవరి 26 పూర్ణ స్వరాజ్కు భారత జాతీయ కాంగ్రెస్ పిలుపునిచ్చిన రోజు కావడంతో ఈ జనవరి 26 అనే తేదీని ఎంపిక చేశారు. భారతదేశానికి 3 జాతీయ సెలవు దినాలలో గణతంత్ర దినోత్సవం ఒకటి. మిగతా 2 ఏవేవంటే స్వాతంత్ర దినోత్సవం, అదే 1947 ఆగస్టు 15 మనకి స్వాతంత్రం వచ్చింది కనుక ప్రతి సంవత్సరం కూడా ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవంగా జాతీయ సెలవు ప్రకటించుకొని మనం వేడుకల్ని నిర్వహించుకుంటాం. మరొక జాతీయ సెలవు దినం ఏదంటే గాంధీ గారి పుట్టినరోజు అయినటువంటి అక్టోబర్ 2, దీన్నే గాంధీ జయంతి అనే పేరుతో పిలుచుకుంటూ మనం జాతీయ సెలవు దినంగా ప్రకటించుకుంటున్నాం. భారతదేశానికి 1947 ఆగస్టు 15 స్వాతంత్రం వచ్చింది. దేశానికి రాజ్యాంగం తయారు చేయడానికి రాజ్యాంగ పరిషత్ ఏర్పడింది. దీనికి అధ్యక్షుడిగా డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ ఎన్నికయ్యారు. 1947 ఆగస్టు 29 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చైర్మన్గా రాజ్యాంగ ముసాయిదా కమిటీ ఏర్పడింది. రాజ్యాంగం తయారు చేయడానికి ఎంతోమంది మేధావులు ఎన్నో దేశాల రాజ్యాంగాలను పరిశీలించి ప్రజాస్వామ్య విధానంగా రూపొందించారు. అనేక సవరణల అనంతరము 1949 నవంబర్ 26 భారత రాజ్యాంగాన్ని భారత రాజ్యాంగ పరిషత్తు ఆమోదించింది. స్వతంత్ర భారత రాజ్యాంగ నిర్మాణానికి రాజ్యాంగ సభకు పట్టిన కాలం 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు. రాజ్యాంగ సభ 11 సార్లు 165 రోజుల పాటు సమావేశమైంది. ఇందులో 114 రోజులు రాజ్యాంగం రాయటానికే పట్టింది. రాజ్యాంగ రాతప్రతిని తయారు చేసే క్రమంలో రాజ్యాంగ సభ ముందుకు 7635 సవరణలు, ప్రతిపాదనలు వచ్చాయి. వీటిలో 2473 ప్రతిపాదనలను పరిశీలించి, చర్చించి పరిష్కరించడం జరిగింది. మరిన్ని విషయాలు మనం ఈ గణతంత్ర దినోత్సవం గురించి తెలుసుకునే ముందర ఒక చిన్న విరామం తీసుకొని మళ్ళీ మీ ముందుకు వస్తుంది మీ ఆర్జే గిరిజా పేసపాటి. Please stay tuned, friends.
పిల్లల కళ్ళను చూసింది చల్లని తల్లి భూదేవి మన పిల్లల కళ్ళను చూసింది పండగ చేతమంతా కూడి సందడిగా జగమంతా నేడు చల్లని తల్లి భూదేవి మన పిల్లల కళ్ళను చూసింది
కలకలలాడే భాగ్యాలన్నీ కలిగే గదా నీ సాయముతోనే కలిగి మా కాయ కష్టాలన్నీ తొలగు నిత్యంతనే జీవిత మధువా హాయ్ హాయ్ గా చల్లని తల్లి భూదేవి మన పిల్లల తల్లగ చూసింది
చల్లని తల్లి భూదేవి మన పిల్లల తల్లగ చూసింది
అందరికీ నమస్కారం. నేను మీ గీతా మాధురి. మీరు వింటున్నారు మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
శ్రోతలకు నమస్కారం. ధర్మార్థ కామమోక్షాణం ఆరోగ్యం మూలముత్తమం. మన ధర్మం మనం నిర్వర్తించాలన్నా, సంపదలను గడించాలన్నా, కోరికలను సాకారం చేసుకోవాలన్నా, చివరకు భగవత్ సన్నిధి పొందాలన్నా చక్కటి ఆరోగ్యం మనకు కావాలి. నేటి ఆధునిక యాంత్రిక ప్రపంచంలో ఆరోగ్యంగా ఆనందంగా ఉండటానికి మీరు పాటించవలసిన స్వాస్థ్య సూత్రములను ఆరోగ్యవాణి కార్యక్రమంలో నేను డాక్టర్ సుందర్రాజ్ పెరుమాళ్ మీకు వివరిస్తాను. భారత కాలమానం ప్రకారం ప్రతి శనివారం రాత్రి 7:30 to 8:30 వరకు లైవ్లో నాతో మాట్లాడి మీ సందేహాలను నివృత్తి చేసుకోండి. ఆదివారం తిరిగి ఇదే సమయానికి ప్రసారమయ్యే ఆరోగ్యవాణి షోను తప్పక వినండి. వింటూనే ఉండండి మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా ఫేస్బుక్ పేజ్. పుస్తకం పట్టుకుంటే నిద్ర వస్తుంది, ముఖ పుస్తకం పట్టుకుంటే వచ్చే నిద్ర కూడా ఎగిరిపోతుంది. ఫేస్బుక్ గోడెక్కి 4 లైకులు ఎనకేసుకునే ఈ ఫాస్ట్ యుగంలో ముఖం కడుక్కోకపోయినా ముఖ పుస్తకం చూడడం మాత్రం ఆపట్లేదు. ఇది వరకు వీధి అరుగు పెట్టగోడ మీద జనాలు కూడేవారు, మరి ఇప్పుడు అరుగులు అపార్ట్మెంట్లు అయితే ఫేస్బుక్ గోడైంది. అందుకే మా మైండ్ మీడియా కార్యక్రమాల వివరాలు, మా ఆర్కైవ్లు ఎప్పటికప్పుడు ఫేస్బుక్ వాళ్ళు తెలుసుకోవడానికి లైక్ అస్ ఆన్ facebook.com/mindmedia. సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకు తరాలు అంతరాలు కార్యక్రమానికి పునఃస్వాగతం పలుకుతోంది మీ ఆర్జే గిరిజ పేసపాటి. ఈ విధంగా రాజ్యాంగ రాతప్రతిని తయారు చేసే క్రమంలో రాజ్యాంగ సభ ముందుకు 7635 సవరణ ప్రతిపాదనలు రాగా, వీటిలో 2473 ప్రతిపాదనలను పరిశీలించి చర్చించి పరిష్కరించారు. భారత రాజ్యాంగాన్ని 1949 నవంబర్ 26 సభలో ఆమోదించారు. 1950 జనవరి 24 సభ్యులు ఈ ప్రతిపై సంతకాలు పెట్టారు. మొత్తం 284 సభ్యులు సంతకాలు చేశారు. 1950 జనవరి 26 భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. ఆ రోజున రాజ్యాంగ సభ రద్దయి భారత్ తాత్కాలిక పార్లమెంటుగా మారింది. 1952 జరిగిన మొదటి సాధారణ ఎన్నికల తర్వాత కొత్త పార్లమెంట్ ఏర్పడే వరకు ఈ తాత్కాలిక పార్లమెంటు ఉనికిలో ఉంది. మన రాజ్యాంగం యొక్క అసలు ప్రతులు 2 మాత్రమే ఉన్నాయి. హిందీ భాషలో ఒక ప్రతి ఉండగా ఇంగ్లీషు భాషలో ఒక ప్రతి ఉన్నాయి. ఆ ప్రతులు పాడవకుండా ఉండేందుకు హీలియం వాయువును నింపిన బ్రీఫ్ కేసుల్లో ఈ ప్రతులు నుంచి పార్లమెంటు భవనంలోని భద్రపరచడం జరిగింది. వాటి నకలు అయిన ఫోటోస్టాట్ కాపీలు మాత్రమే మనకు అందుబాటులో ఉన్నాయి. మన రాజ్యాంగం జనవరి 26 ఉదయం 10:18 అమల్లోకి వచ్చింది. 1930 జనవరి 26 స్వాతంత్ర దినోత్సవం లేదా పూర్ణ స్వరాజ్ దినోత్సవంగా జరుపుకునేవారు. అంటే ఆ రోజున మన భారతదేశం పౌరులందరూ కూడా పూర్తి స్వేచ్ఛ కోసం పోరాడడానికి నిర్ణయించుకున్న రోజు. భారత రాజ్యాంగానికి 1935 భారత ప్రభుత్వ చట్టం మూలాధారం అయినప్పటికీ అనేక అంశాలు ఇతర రాజ్యాంగాల నుంచి గ్రహించారు. వాటిలోని ముఖ్యమైన అంశాలు ఏ రాజ్యాంగాల నుంచి గ్రహించారు అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందామా. ముందుగా ఏకపౌరసత్వం, పార్లమెంటరీ విధానం, స్పీకర్ పదవి, ఈ 3 అంశాలని కూడా బ్రిటన్ రాజ్యాంగం నుంచి గ్రహించడం జరిగింది. అలాగే ప్రాథమిక హక్కులు, సుప్రీంకోర్టు, న్యాయ సమీక్షాధికారం, ఇవి అమెరికా రాజ్యాంగం నుంచి గ్రహించడం జరిగింది. ఇంకా భారతదేశంలో ఆదేశిక సూత్రాలు, రాష్ట్రపతి ఎన్నిక పద్ధతి, రాజ్యసభ సభ్యుల నియామకం, ఇలాంటి ఈ 3 అంశాలు కూడా ఐర్లాండ్ ప్రభుత్వ రాజ్యాంగం నుంచి గ్రహించడం జరిగింది. భారతదేశంలో ప్రాథమిక విధులు అనే అంశాన్ని రష్యా రాజ్యాంగం నుంచి గ్రహించగా, కేంద్ర రాష్ట్ర సంబంధాలు అనే అంశాన్ని కెనడా రాజ్యాంగం నుంచి గ్రహించారు. ఇక ఆఖరిది చాలా అత్యవసరమైనది అంటే కీలకమైనది అయినటువంటి అత్యవసర పరిస్థితి అనే అంశాన్ని జర్మనీ వైమర్ రాజ్యాంగం నుంచి గ్రహించడం జరిగింది. ఇలా ఎన్నో దేశాలు, మరెన్నో గ్రంథాలు, ఎన్నో జాతుల జీవన విధానాలను పరిశోధించి ఏర్పరచుకున్న భారత పరిపాలనా మార్గదర్శక గ్రంథం ఆమోదం పొందిన రోజు 1950 జనవరి 26. ఈ స్వతంత్రానంతర భారతదేశం రాజకీయంగా తనకంటూ ఒక స్వంత అస్తిత్వాన్ని సగర్వంగా ప్రకటించుకున్న రోజు, అదే గణతంత్ర దినోత్సవం. ఈ గణతంత్ర దినోత్సవం నాడు మనం ఇంకా ఏ విధానాలు మన దేశంలో నిర్వర్తిస్తాము అనేది ఇప్పుడు క్లుప్తంగా తెలుసుకుందాం. ఇలా తయారైన రాజ్యాంగాన్ని 1950 జనవరి 26 నుంచి అమల్లోకి తెచ్చుకున్నట్టుగా చెప్పుకున్నాం కదా. ఆనాటి నుండి భారతదేశము సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా అవతరించబడింది. అప్పటి నుండి ఈ రోజును గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటున్నాము. ముఖ్యంగా మన దేశ రాజధాని ఢిల్లీ నగరంలో భారత రాష్ట్రపతి ఆధ్వర్యంలో ఈ గణతంత్ర దినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతాయి. ముందుగా రాష్ట్రపతి దేశం కోసం ప్రాణాలను అర్పించిన నాయకుల గురించి ప్రసంగిస్తారు. ఆ తర్వాత వివిధ రంగాలలో నిష్ణాతులైన విద్యార్థులకు పతకాలను అందజేస్తారు. అదేవిధంగా ఈ రోజును పురస్కరించుకొని దేశ రాజధానిలోనూ రాష్ట్ర రాజధానుల్లోనూ గొప్ప గొప్ప పెరేడ్లు నిర్వహిస్తారు. అనేక పాఠశాలల నుంచి వేలాది మంది విద్యార్థులు ఈ పెరేడ్లలో పాల్గొంటారు. దేశ రాజధాని న్యూఢిల్లీలోనే కాకుండా ఆయా రాష్ట్ర రాజధానుల్లోనూ ప్రతి ఒక్క ఊరిలోని ప్రతి ఒక్క పాఠశాలలోనూ జనవరి 26ని పురస్కరించుకొని జాతీయ జెండాను ఎగురవేసి వందనం చేస్తారు. ఈ సందర్భంగా భారతదేశ స్వాతంత్రానికి కృషి చేసిన అమరవీరుల త్యాగఫలాలను కొనియాడుతూ వారి ఆశయాలను ముందుకు తీసుకువెళతామని ప్రతి ఒక్కరూ ప్రతిజ్ఞ చేస్తారు. గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది సాహస బాలుల అవార్డుల గురించి. ఆపదలో చిక్కుకున్న ఇతరులను రక్షించేందుకు తమ ప్రాణాలకు సైతం తెగించి నిస్వార్థంతో ధైర్య సాహసాలు ప్రదర్శించిన బాలబాలికలను ప్రోత్సహించేందుకు భారత ప్రభుత్వం జాతీయ సాహస బాలల పురస్కారాల పేరిట అవార్డులను ప్రవేశపెట్టింది. వీటినే నేషనల్ బ్రావరీ అవార్డ్స్ అని కూడా అంటారు. ఈ అవార్డును ప్రతి ఏటా అసమాన ధైర్య సాహసాలను ప్రదర్శించిన బాలబాలికలకు ప్రదానం చేస్తారు. సాహస బాలలు స్ఫూర్తి ప్రదాతలు. సాహసం, తెగువ, సమయస్ఫూర్తి అన్నింటినీ మించి ఆపదలో ఉన్నవారిని కాపాడాలనే మానవత, ఇన్ని సుగుణాలు ఉన్న బాలలకు ఈ అవార్డును అందిస్తారు. తర్వాత అవార్డులు పొందిన బాలలందరూ ఏనుగు అంబారి ఎక్కి గణతంత్ర దినోత్సవం రోజున జరిగే కవాతులో పాల్గొంటారు. ఈ అవార్డులను పొందిన బాలలకు ఒక మెడల్ను, సర్టిఫికేట్ను క్యాష్ అవార్డుతో కలిపి ఇస్తారు. భారత్ అవార్డు గెలుపొందిన వారికి గోల్డ్ మెడల్ను, మిగిలిన ఇతర అవార్డులను పొందిన వారికి సిల్వర్ మెడల్స్ను అందిస్తారు. ఇవే కాక ఈ అవార్డులను పొందిన వారికి నగదు పురస్కారంతో పాటు వారి చదువు కోసం ప్రోత్సాహకాలను, ఉపకార వేతనాలను కూడా ప్రభుత్వం అందిస్తుంది. సాహస బాలల అవార్డుల కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి, ప్రభుత్వ విభాగాల నుంచి, పంచాయతీల నుంచి, జిల్లా పరిషత్ల నుంచి, స్కూల్ అథారిటీస్ నుంచి, బాలల సంక్షేమ మండలి నుంచి వచ్చిన దరఖాస్తులను పరిశీలించి ఎంపిక చేస్తారు. ఇందుకోసం ఇండియన్ కౌన్సిల్ ఫర్ చైల్డ్ వెల్ఫేర్ అని ఒక కమిటీని ఏర్పాటు చేసింది భారతదేశం. దీన్ని ICCW అని షార్ట్ ఫామ్లో పిలుస్తారు. ఈ కమిటీ నిష్పక్షపాతంతో పరిశీలించి వచ్చిన దరఖాస్తులన్నింటినీ బాగా పరిశీలించిన తర్వాత అర్హులైన వారిని ఎంపిక చేస్తుంది. పిల్లలు, ఈ గణతంత్ర దినోత్సవం రోజు నుంచైనా ఎవరైనా ఆపదలో ఉంటే సాహసంతో, నిస్వార్థంతో కాపాడేందుకు ప్రయత్నించాలి. అంతేగాని మనకెందుకులే అని అనుకోకూడదు. సహాయం చేసే ఉద్దేశంతో ఉంటే ఆ పని నిర్భయంగా చేసేందుకు ప్రయత్నించాలే కానీ మీనమేషాలు లెక్కిస్తూ ఉండకూడదు. అయితే ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడం ధర్మమే కానీ చేయలేని పనులకు పూనుకోకూడదు. మనం చేయగలం అనుకున్న పనులు, తెలివితేటలు, సాహసం ఉంటేనే అందుకు పూనుకోవాలి. కనుక మీరు కూడా మీ చుట్టూ ఉన్న ఎవరైనా ఆపదలో ఉన్న పిల్లల్ని కానీ పెద్దవాళ్ళని కానీ ఆదుకునే ప్రయత్నం చేయండి. చేసి మీరు కూడా ఈ సాహస బాలుల అవార్డు అందుకోవడానికి ప్రయత్నం చేయండి. అలాగే ఇప్పుడు క్లుప్తంగా, అసలు మన భారత రాజ్యాంగం పుట్టిన దగ్గర నుంచి అసలు మన గణతంత్ర దినోత్సవం అనేది ఎందుకు చేసుకుంటామో అనే విషయం వరకు కూడా చాలా వివరాలు తెలుసుకున్నాము. అలాగే గణతంత్ర దినోత్సవం నాడు మన ప్రభుత్వం ఏ విధమైన వేడుకలు నిర్వహిస్తుందో కూడా తెలుసుకున్నాము. ఇదివరకంటే వీక్షించే అవకాశం ప్రజలకి ఉండేది కాదు, కేవలం రేడియోల్లో మాత్రమే వినేవారు. ఇప్పుడు ఈ పెరేడ్ని తర్వాత అక్కడ ఢిల్లీలోని మన రాజధానిలో, దేశ రాజధానిలో జరిగే వీటిని చక్కగా టీవీలు ప్రసారం చేస్తూ మనందరికీ కూడా చక్కగా చూపిస్తున్నాయి. అవి అందరం కూడా టీవీల ముందు కూర్చొని ఆ అందమైన ఆ పెరేడ్లని, అలాగే ఈ అవార్డులు అందుకున్న బాలబాలికల్ని చూస్తూ మనం కూడా ఎంతో ఆనందిస్తున్నాం. ఈ పెరేడ్లతో పాటుగా గగన విహారం చేస్తున్న ఎన్నో నావీ ఎయిర్ ఫోర్స్ వాళ్ళ విమానాలు, వాటి తాలూకా విన్యాసాలు అవి కూడా మనం చూసి చాలా ఆనందిస్తున్నాం ఈ రోజున. అలాగే ప్రభుత్వ కార్యాలయాలతో పాటు ఇప్పుడు కొన్ని ప్రైవేటు రంగ కార్యాలయాల్లో కూడా ఆ జాతీయ జెండాను ఎగరవేసి అందరూ కూడా మన జాతీయ జెండాకి ఉన్న గౌరవాన్ని చాటుకుంటున్నారు. అలాగే స్కూల్స్లో పిల్లలకి పూర్వకాలంలో ఏవో మిఠాయిలు పంచిపెడితే ఇప్పుడు చక్కగా చాక్లెట్లు అవి పంచిపెడుతున్నారు. ఈ విధంగా రిపబ్లిక్ డే గురించి మరికొన్ని విషయాలు చెప్పుకునే ముందర ఒక చిన్న విరామం తీసుకొని మళ్ళీ మీ ముందుకు వస్తుంది మీ ఆర్జే గిరిజా పేసపాటి. స్టే ట్యూన్డ్ ఫ్రెండ్స్.
దేశభక్తి గల అయ్యల్లారా, దాని గుండె గల అమ్మల్లారా, ఆలోచించండి న్యాయం ఆలోచించండి. ఆలోచించండి న్యాయం ఆలోచించండి. చున్నని వాడికి ఎక్కడ చూచిన ఎన్నో ఈడవలు, అబ్బో ఎన్నో పాడవలు. దున్నేవాడికి చారడు నేల దొరకని పోదండి, కష్టం విరగడగాదండి. ఓయ్ దేశభక్తి గల అయ్యల్లారా, దాని గుండె గల అమ్మల్లారా, ఆలోచించండి న్యాయం ఆలోచించండి. శ్రమపడువానికి బొక్కెడు మెతుకులు కరువండి, బుక్కెడు గంజి కరువండి. నిక్కుసు తిరిగే సోమరి పోతుకు ఒక్కిరి బిక్కిరి తిండండి, దొక్కకు మించిన పరువండి. దేశభక్తి గల అయ్యల్లారా, దాని గుండె గల అమ్మల్లారా, ఆలోచించండి న్యాయం ఆలోచించండి. వన్నెల పైరు దొన్న బల్ పంట బండి తల వంచింది, బంగారం వలి మెరిచింది. పచ్చని వన్నెల పైరు దొన్న బల్ పంట బండి తల వంచింది, బంగారం వలి మెరిచింది. కాకుల తరిమేవాడు ఊత బియ్యముకు నోతకయుండి, ఉసూరుమంటూ చూస్తూ ఉండి. దేశభక్తి గల అయ్యల్లారా, దాని గుండె గల అమ్మల్లారా, ఆలోచించండి న్యాయం ఆలోచించండి, ధర్మం ఆలోచించండి. హే
గుళ్ళో దేవుళ్ళకిచ్చేంత మర్యాద ఇదివరలో వెండితెర నటీ నటులకు ఇచ్చేవారు. తమ నటనతో వ్యక్తిత్వంతో జనం గుండెల్లో వెండితెర వేల్పులై వెలిగిన తారల ఆసక్తికరమైన జీవిత గాథల్ని మీ ముందుకు తెచ్చేస్తున్నాం. ప్రతి బుధవారం మధ్యాహ్నం భారత కాలమానం ప్రకారం 3:30 to 4:30 వరకు మీ ఆర్జే భావరాజు పద్మిని మీకందించే వెండితెర వేల్పులు అనే ప్రత్యేక కార్యక్రమాన్ని ఖచ్చితంగా వింటారు కదూ. మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా ట్విట్టర్ తోకలేని పిట్ట 90 ఆమడలే వెళ్తుంది, కానీ ఈ నీలం పిట్ట ట్విట్టర్ ప్రపంచాన్ని చుట్టి వస్తుంది. ఒక సెన్సేషన్ క్రియేట్ చేయాలన్నా, ట్రెండింగ్ టాపిక్ అవ్వాలన్నా ట్విట్టర్ ని మించిన సాధనం ఏముంది? మైండ్ మీడియా టాక్ షోస్ కూడా ట్రెండీగా అందరినీ అలరిస్తున్నాయి. మరి వాటిని మిస్ అయితే అన్న బాధే అక్కర్లేదు, ఎందుకంటే ఇప్పుడు మైండ్ మీడియా ఇస్ ఆన్ ట్విట్టర్. మీకు మరింత సమాచారం అందించే అవకాశం మాకివ్వండి. ఫాలోస్ ఆన్ twitter.com/mindmedia. సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
The Voice of India. Mind Media, The Voice of India.
Mind Media, The Voice of India. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకు తరాలు అంతరాలు అనే కార్యక్రమానికి పునఃస్వాగతం పలుకుతోంది మీ ఆర్జే గిరిజా పేసపాటి. మనం ఈ కార్యక్రమంలో గణతంత్ర దినోత్సవం గురించి, మనం ఎంతో వేడుకగా జరుపుకునే ఆ వేడుకల గురించి తెలుసుకుంటున్నాం కదా. ఈ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో జాతీయ జెండాను ఎగరవేయడం అనేది చాలా సాధారణంగా ప్రతి చోట చేసే పని. ఈ జాతీయ జెండాకి మనం ఇచ్చే గౌరవం కూడా అది. కనుక ఈ జాతీయ జెండా ఎవరు రూపొందించారు, అసలు ఎప్పటి నుంచి ఇది జాతీయ జెండాను మనం ఎగరవేయడం అనేది జరుగుతోంది, ఇలాగ ఎన్నో విషయాల గురించి ఇప్పుడు కాస్త క్లుప్తంగానే ముచ్చటించుకుందాం. మన స్వతంత్ర భారతానికి మువ్వన్నెల పతాకాన్ని రూపకల్పన చేసిన వారు పింగళి వెంకయ్య గారు. వీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లాలోని మచిలీపట్నానికి దగ్గరలో ఉన్న మొవ్వ మండలంలోని భట్ల పెనుమర్రు అనే గ్రామంలో హనుమంతరాయుడు మరియు వెంకటరత్నమ్మ దంపతులకు 2వ తారీఖు ఆగస్టు నెల 1878 జన్మించారు. వెంకయ్య గారు చిన్నప్పటి నుండే చాలా చురుకైన వారు. ప్రాథమిక విద్యను చల్లపల్లిలోను, మచిలీపట్నంలోని హిందూ ఉన్నత పాఠశాలలో ఉన్నత పాఠశాల విద్యను అభ్యసించారు. ఉన్నత పాఠశాల విద్యను పూర్తి చేసుకొని సీనియర్ కేంబ్రిడ్జ్ చేయటకు కొలంబోకి వెళ్ళారు వీరు. అక్కడే వీరు కొలంబోకి వెళ్ళిన తర్వాత దక్షిణాఫ్రికాలో జరిగిన బోయర్ యుద్ధంలో ఆయనకు ఉన్న దేశభక్తి వల్ల ఉత్సాహంగా పాల్గొనడం జరిగింది. అక్కడే మహాత్మా గాంధీని కూడా వీరు కలవడం జరిగింది. అక్కడ ఏర్పడిన వీరి సాన్నిహిత్యం, మహాత్మా గాంధీ గారితో వీరికి ఏర్పడిన సాన్నిహిత్యం అర్ధ శతాబ్దం పాటు కొనసాగింది. అంటే 50 సంవత్సరాల పాటు కొనసాగింది. 1913 నుండి ప్రతి కాంగ్రెస్ సమావేశానికి హాజరై జాతీయ జెండా రూపకల్పన గురించి నాయకులందరితోనూ చర్చించారు. 1916 భారతదేశానికి ఒక జాతీయ జెండా అనే పుస్తకాన్ని ఇంగ్లీష్లో రాసి ప్రచురించడం కూడా జరిగింది. అదే సంవత్సరం లక్నోలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశంలో వెంకయ్య గారు రూపొందించిన జాతీయ జెండానే ఎగరవేయడం జరిగింది. అయితే 1919 జలంధర్కి చెందిన లాలా హన్స్రాజ్ అనే అతను ఆ పతాకంపై రాట్న చిహ్నం ఉంటే బాగుంటుందని సూచించగా, గాంధీ గారు 1921 విజయవాడలోని జరిగిన అఖిల భారత కాంగ్రెస్ సమావేశాల్లో వెంకయ్య గారిని పిలిచి కాషాయం ఆకుపచ్చ రంగులు కలిసి మధ్య రాట్నం ఉండేలాగా జెండాను చిత్రించమని కోరడం జరిగింది. గాంధీ గారి సూచన ప్రకారమే వెంకయ్య గారు జాతీయ పతాకాన్ని రూపకల్పన చేశారు. అలా రూపొందించబడిన జెండాలో కాషాయం హిందువులను, ఆకుపచ్చ ముస్లింలను సూచిస్తుంది. అంటే ఇతర మతాలకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలనే ఆశయంలో ఆకుపచ్చను కూడా అందులో చేర్చారు. ఇక మధ్యనున్న రాట్నం గ్రామ జీవనాన్ని, రైతు కార్మికత్వాన్ని గుర్తు చేస్తుంది. కార్మిక కర్షకులపై ఆధారపడిన భారతావని సత్యాహింసలను ఆచరించడం ద్వారా సుభిక్షంగా ఉంటుందనే ఆశయంతో జాతీయ జెండా రూపుదిద్దుకుంది. 1947 జూలై 22వ తేదీన భారత రాజ్యాంగ సభలో నెహ్రూ జాతీయ జెండా గురించి ఒక తీర్మానం చేస్తూ అందులో రాట్నం తొలగించి అశోక ధర్మ చక్రాన్ని చిహ్నంగా చేర్చారు. ఇది మన పూర్వ సంస్కృతికి సంకేతం. ఈ ఒక్క చిన్న మార్పు తప్ప పింగళి గారు రూపొందించిన జెండా నేటికి ఏ మార్పు లేదు. పింగళి గారు ఆఖరి రోజుల్లో చాలా దారిద్ర్యంలో జీవించారు. చివరకు ఒక పూరి గుడిసెలో నివాసం ఉండవలసిన పరిస్థితి వచ్చింది వారికి. 1963 జూలై 4 వారు మనల్ని అందరినీ కూడా వీడిపోయారు. వెంకయ్య గారు తన చివరి కోరికగా ఆ జాతీయ జెండాను తన పార్థివ దేహంపై కప్పమని కోరి, ఆ తర్వాత ఆ జెండాను ఒక రావి చెట్టుకి కట్టవలసిందిగా కోరారు. వెంకయ్య గారి నిరాడంబర నిస్వార్థ జీవితాన్ని గడిపి ఈ తరాలకు మార్గదర్శకులయ్యారు. వెంకయ్య గారి జీవితం మనలాంటి ఎంతోమందికి మార్గదర్శకంగా మారాలి. ఏమంటారు ఫ్రెండ్స్? ఇక జాతీయ గీతం గురించి చెప్పుకున్నాం. జాతీయ జెండాను మనం ఎగరవేసిన తర్వాత జాతీయ గీతం పాడడం అనేది మనం అందరం కూడా చేస్తాం. కనుక ఇప్పుడు జాతీయ గీతం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. భారతదేశపు జాతీయ గీతం అయిన జనగణమన గురించి, భారత జాతీయ గీత వ్యాసం గురించి క్లుప్తంగా తెలుసుకుందాం. ఒక దేశపు జాతీయ గీతం సాధారణంగా ఆ దేశం యొక్క చరిత్ర, సంస్కృతి, దేశభక్తి వంటి విషయాలను గానం చేసే సంగీత మాధ్యమం. ఆ దేశం ప్రభుత్వం చేత లేదా సాంప్రదాయాల చేత గుర్తింపు కలిగి ఉంటుంది. అధికారి లేదా అనధికారిక లేదా మిలిటరీ సందర్భాలలో దీనిని పాడడం జరుగుతూ ఉంటుంది. 19వ శతాబ్దంలో జాతీయ గీతాలు ఐరోపా దేశాల్లో బహుళ ప్రచారంలోకి వచ్చాయి. డచ్ వారి జాతీయ గీతం అన్నిటికంటే పురాతనమైన జాతీయ గీతం. ఇది 1568 నుండి 1572 మధ్యకాలంలో వ్రాయబడింది. జపాన్ వారి జాతీయ గీతం దీనికన్నా ముందే రాయబడింది, కానీ 1880 వరకు దీనికి సంగీతం సమకూర్చలేదు. యూకే దేశపు జాతీయ గీతం మొదటిసారి 1745 ప్రదర్శింపబడింది. స్పెయిన్ జాతీయ గీతం 1770 నుండి అమల్లోకి వచ్చింది. ఫ్రాన్స్ దేశపు జాతీయ గీతం 1792 రాయబడింది. 1795 జాతీయ గీతంగా స్వీకరించబడింది. 19వ-20వ శతాబ్దంలో దాదాపు అన్ని దేశాలు ఏదో ఒక గీతాన్ని జాతీయ గీతంగా స్వీకరిస్తూ వచ్చాయి. జాతీయ గీతం ఒక దేశపు రాజ్యాంగం ద్వారా కానీ లేదా చట్టం ద్వారా కానీ లేదా సంప్రదాయం ద్వారా కానీ గుర్తించబడవచ్చును. అధికంగా జాతీయ గీతాలు ఆ దేశపు ప్రముఖ భాషలో ఉంటాయి. భారత జాతీయ గీతం సంస్కృత పదభూయిష్టమైన బెంగాలీ భాషలో ఉంది. స్విట్జర్లాండ్లోని 4 ముఖ్య భాషల్లోనూ 4 జాతీయ గీతాలు ఉన్నాయి. దక్షిణాఫ్రికా జాతీయ గీతం ప్రత్యేకత ఏంటంటే, ఆ దేశపు 11 అధికారిక భాషల్లోని 4 భాషలు వారి జాతీయ గీతంలో వాడబడ్డాయి. ఒక్కో భాషకు ఒక్కో విభాగం, అంటే ఒక్కో స్టాంజా చొప్పున ఉంది. వివిధ భాషలున్న స్పెయిన్ దేశపు జాతీయ గీతంలో పదాలు లేవు, సంగీతం మాత్రమే ఉంది. కానీ 2007 ఆ సంగీతానికి అనుగుణంగా పదాలు కూర్చడానికి ఒక పోటీ నిర్వహించబడింది. క్రీడా ఉత్సవాల ప్రారంభంలోనూ ఇతర సాంప్రదాయ సందర్భాలలోనూ జాతీయ గీతం ఆలపించేటప్పుడు అందరూ లేచి నించోవడం ఒక ఆనవాయితీ. జాతీయ గీతాలు అధికారిక సందర్భాలలోనూ, క్రీడోత్సవాలలోనూ, కొన్ని ఇతర ఉత్సవాలలోనూ పాడడం జరుగుతూ ఉంటుంది. అలా ఆటల జట్టులు తమ ఆటల మొదట్లో జాతీయ గీతం పాడడం ఇటీవల ఆనవాయితీ అవుతూ ఉంది. ఈ ఆనవాయితీ 2వ ప్రపంచ యుద్ధం సమయంలో బాస్కెట్బాల్ ఆటలో మొదలైంది. కొన్ని దేశాల పాఠశాలల్లో ప్రతిదినం పాఠాలు మొదలయ్యే ముందు అసెంబ్లీలో జాతీయ గీతం పాడడం జరుగుతూ ఉంటుంది. సినిమా ప్రదర్శన ముందు లేదా చివర కూడా జాతీయ గీతం పాడడం అనేది కొన్ని చోట్ల సాంప్రదాయం. కొన్ని రేడియో, టెలివిజన్ ప్రసారాలు జాతీయ గీతంతో తమ ప్రసారాలను ప్రారంభించడం లేదా ముగించడం చేస్తాయి. భారత ప్రజాస్వామ్య వ్యవస్థను గౌరవించే విధంగా రూపొందించబడిన జాతీయ గీతం గేయం రాజ్యాంగ పరిషత్తు 1950 జనవరి 24 ఆమోదించడం జరిగింది. మన జాతీయ గీతం జనగణమనను రవీంద్రనాథ్ ఠాగూర్ గారు బెంగాలీ భాషలో రచించారు. ఈ గీతం భారతదేశ సంస్కృతిని, నైసర్గిక స్వరూపాన్ని వివరిస్తుంది. దీనిని మొదటిసారిగా 1911 డిసెంబర్ 27 కలకత్తా కాంగ్రెస్ మహాసభల్లో ఆలపించడం జరిగింది. మన జాతీయ గేయం అయిన వందే మాతరను బకించంద్ర చటర్జీ గారు రచించిన ఆనందమట్ నవల నుండి స్వీకరించడం జరిగింది. ఈ గీతం స్వతంత్ర పోరాట కాలంలో దేశం మొత్తాన్ని ఉర్రూతలూగించింది. బ్రిటిష్ వాణి గుండెల్లో విప్లవనాదమై పేలింది. జాతీయ గీతంను, గేయంను ఆలపించడం, జాతీయ చిహ్నాలను గౌరవించడం ప్రతి పౌరుడి ప్రథమ కర్తవ్యం. నోబెల్ బహుమతి గ్రహీత రవీంద్రనాథ్ ఠాగూర్ రాసిన బెంగాలీ గీతంలోని మొదటి భాగం ఇది. 1911 మొదటిసారిగా పాడిన ఈ గీతాన్ని 1950 జనవరి 24 జాతీయ గీతంగా రాజ్యాంగ సభ స్వీకరించింది. ఈ గీతానికి సంగీత బాణి కూడా ఠాగూర్ గారే సృష్టించారు. బాణీకి అనుగుణంగా ఈ గీతాలాపన చేసేందుకు 52 సెకండ్లు పడుతుంది. అప్పుడప్పుడు మొదటి చివరి పాదాలను మాత్రమే పాడే పద్ధతి కూడా ఉంది. అయితే దీనికి 20 సెకండ్లు పడుతుంది. ఈ విధంగా మనకి జాతీయ గీతాన్ని గురించి జాతీయ జనగణమన గురించి తెలుసుకునే ముందర ఒక చిన్న విరామం తీసుకొని మళ్ళీ మీ ముందుకు వస్తుంది మీ ఆర్జే గిరిజ పీసపాటి. స్టే ట్యూన్ ఫ్రెండ్స్.
అందరికీ నమస్కారం, నేను మీ హేమచంద్ర. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం. ప్రతి గురువారం రాత్రి 7 గంటలు న్యూయార్క్ సమయానికి మైండ్ మీడియా సమర్పించు ది టెకీ టాక్. ప్రతి గురువారం టెక్నాలజీ వార్తా విశేషాలు, మొబైల్ అప్లికేషన్స్ గురించి, గేమింగ్, ఆటోమొబైల్స్ మరియు కెమెరా, వీటన్నిటిపైన ప్రతి వారం మీతో పంచుకోవడానికి వస్తున్నారు బిపి భానుప్రకాష్ ఫ్రమ్ వాషింగ్టన్ డిసి, కేపి కనకప్రసాద్ ఫ్రమ్ ఆల్బనీ న్యూయార్క్, అండ్ విబి వెంకటభామిడిపాటి ఫ్రమ్ వాషింగ్టన్ డిసి. స్టే ట్యూన్ ఆల్ ద టైమ్ టు మైండ్ మీడియా, అండ్ గురువారం నాడు మాత్రం మర్చిపోకండి టెక్కీ టాక్.
భారతీయ సంస్కృతిని, వైభవాన్ని ప్రతిబింబించే మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం. కార్యక్రమాల వివరాలు, పాడ్కాస్ట్లు వినడానికి ప్రేమ ఆప్యాయతలను కలబోసే కబుర్లు, ప్రపంచంలోని నలుమూలలా జరిగే చిత్రమైన విషయాలు, టెక్నాలజీతో పాటు కొత్త పుంతలు తొక్కే కొత్త కొత్త ఆవిష్కరణలు, ఒక్కటేమిటి, సంప్రదాయాన్ని అధునాతన పద్ధతులలో అందరికీ చేరువ చేస్తూ అన్ని విషయాల్ని ఆమూలాగ్రం తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకు తరాలు అంతరాలు కార్యక్రమానికి పునఃస్వాగతం పలుకుతోంది మీ ఆర్జే గిరిజ పేసపాటి. ఇప్పుడు మనం మన జాతీయ గీతం గురించి తెలుసుకుంటున్నాం కదా, అందులో మరిన్ని అంశాలు ఇప్పుడు తెలుసుకుందాం. అయితే మన జాతీయ గీతం ఎన్ని సెకండ్లు, ఎన్ని పాదాలు పాడినప్పుడు ఎన్ని సెకండ్లో ముగియాలి అనేది తెలుసుకున్నాం కదా, ఇప్పుడు మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. ఠాగూరు జనగణమనను 1919 మదనపల్లిలో ఆంగ్లంలోకి తర్జుమా చేశారని భావిస్తారు. ఈ తర్జుమా ప్రతి నేటికి బీసెంట్ థియోసాఫిజికల్ కాలేజ్ మదనపల్లిలో ఉందని అంటారు. మొదటిసారిగా బహిరంగంగా జనగణమన గీతాన్ని ఆలపించింది మదనపల్లిలోనే. 1919 ఫిబ్రవరి 28 తన స్నేహితుడు బీసెంట్ థియోసాఫికల్ కాలేజీస్ ప్రిన్సిపాల్ అయిన జేమ్స్ హెచ్ కజిన్స్ కోరిక మేరకు కొంతమంది విద్యార్థులను పోగు చేసుకుని జనగణమనను బెంగాలీలో ఆలపించారు ఠాగూర్ గారు. దేశ ప్రజల్లో జాతీయవాదాన్ని పెంపొందించే స్ఫూర్తిదాయక గీతం జనగణమన. దీన్ని ఆలపించేటప్పుడు విధిగా కొన్ని నియమ నిబంధనలను పాటించాలి. విద్యా సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు, అధికారిక కార్యాలయాల్లో కార్యక్రమాల్లో దీన్ని ఆలపించాలి. సభలు సమావేశాలు జరిగినప్పుడు అందరూ లేచి నిలబడి సామూహికంగా ఆలపించాలి. దీన్ని ఆలపించడం అంటే కార్యక్రమం ముగింపో లేదా ఆ రోజుకి సమయం ముగిసిందనో అనుకోరాదు. దేశ ఔన్నత్యాన్ని మననం చేసుకొని జాతీయతాభావంతో ముందుకు సాగడానికి ఇది స్ఫూర్తిని నింపుతుంది. మన దేశ భౌగోళిక, సాహిత్య, సాంస్కృతిక వారసత్వ సంపదను గుర్తు చేసుకుంటూ దేశం పట్ల గౌరవభావం నింపుకోవడమే దీని ఉద్దేశం. ఈ ఆశయంతోనే దీన్ని మన జాతీయ గీతంగా గుర్తించారు. జనగణమన భారతీయుల ప్రతిష్ట, ప్రతి భారతీయుడి గౌరవం. ఇంతేకాక మన జాతీయ గీతం గురించి ఇంకా కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఇప్పుడు జనగణమన మన భారత జాతీయ గీతం అనేది చెప్పుకున్నాము. అలాగే దీన్ని నోబెల్ బహుమతి గ్రహీత అయినటువంటి శ్రీ రవీంద్రనాథ్ ఠాగూర్ గారు బెంగాలీ గీతంలోని రాశారు. 1911 మొదటిసారిగా పాడిన ఈ గీతాన్ని 1950 జనవరి 24 జాతీయ గీతంగా రాజ్యాంగ సభ స్వీకరించడం జరిగింది. ఈ గీతానికి సంగీత బాణిగా కూడా ఠాగూర్ గారే సృష్టించారని చెప్పుకున్నాం కదా. బాణీకి అనుగుణంగా ఈ గీతాలాపన చేసేందుకు 52 సెకండ్లు, అలాగే మొదటి చివరి పాదాలను మాత్రమే పాడే పద్ధతి కూడా ఉన్నప్పుడు దీనికి 20 సెకండ్లు మాత్రమే సమయం తీసుకోవాలి. ఇది మనకి ఒక నిర్దిష్ట సమయాన్ని కూడా ఈ గీతాన్ని పాడేందుకు పెట్టడం అనేది, ఎందుకంటే ఎవరి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు పాడుకోవడం అనేది జరగకూడదని చెప్పేసి అందరూ ఒకే క్రమంలో ఒకే పద్ధతిలో పాడాలి అంటే సమయ పాలన అనేది ముఖ్యం. ఈ జాతీయ గీతాన్ని అందరూ ఒకే సమయంలో పాడి ముగించడం అనేది చాలా ముఖ్యమైనది అనేసి మనకి ఈ పద్ధతి పెట్టడం జరిగింది. ఠాగూర్ గారు జనగణమనను 1919 మదనపల్లిలో ఆంగ్లంలోకి తర్జుమా చేశారని, ఈ తర్జుమా ప్రతి నేటికి బీసెంట్ థియోసాఫికల్ కాలేజీ మదనపల్లిలో ఉందని అనుకుంటారు. ఇక ఈ జనగణమనను మన ఠాగూర్ గారు కొంతమంది విద్యార్థులను పోగు చేసుకొని బెంగాలీలో ఆలపించడం జరిగిందని కూడా చెప్తారు. ఇప్పుడు మనం క్లుప్తంగా ఈ జనగణమన ఈ జాతీయ గీతానికి తెలుగు తాత్పర్యాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పంజాబు, సింధు, గుజరాత్, మహారాష్ట్రలతో కూడిన పశ్చిమ తీర ప్రాంతము, తెలుగు, కన్నడ, తమిళ, మలయాళ, తుళు భాషలతో కూడిన ద్రవిడ ప్రాంతము, ఒరిస్సా మొదలైన రాష్ట్రాలతో కూడిన తూర్పు తీర ఉత్కళ ప్రాంతము, ఈశాన్య రాష్ట్రాలతో కూడిన బెంగాల్ ప్రాంతము, వింధ్య హిమాలయ పర్వతాలు, యమున, గంగా వంటి పుణ్యనదులు, వీటిని మించి పైకెగసే సముద్ర తరంగాలు, ఇవన్నీ కూడా నీ యొక్క శుభనామాన్నే తలుచుకుంటూ ఉన్నాయి. నీ యొక్క శుభ ఆశీస్సుల్నే కోరుకుంటున్నాయి. నీ యొక్క విజయగాథల్నే పాడుకుంటున్నాయి. ఓ జనసమూహాల మనసుల అధినాయకి, మీకు జయము. ఓ భారత భాగ్య విధాత, మీకు జయము, నిత్య జయము అని మన కన్న తల్లిని మించిన మన భారతమాతని ఉద్దేశించి ఠాగూర్ గారు ఈ జాతీయ గీతాన్ని రాయడం జరిగింది. ఇది జాతీయ గీతం వెనుక, జాతీయ జెండాల వెనుక, రూపొందించడం వెనుక ఉన్న క్లుప్తమైన చరిత్ర. ఇక మనం జాతీయ గీతాన్ని ముందుగా చెప్పుకున్నట్టు, ఇప్పుడు ప్రభుత్వ సంస్థల్లోనే కాకుండా ప్రైవేటు సంస్థల్లో కూడా జాతీయ జెండాని ఎగరవేసి జాతీయ గీతాన్ని ఆలపించడం అనేది జరుగుతోంది. అలాగే ఇప్పుడు ముఖ్యంగా వీటికి పేరెన్నిక గల కొంతమంది వ్యక్తుల్ని, సెలబ్రిటీల్ని కూడా పిలిచి వారి చేత ఈ జాతీయ జెండాను ఎగరవేయించడం అనేది కూడా జరుగుతుంది. ముఖ్యంగా రాజకీయ నాయకులు ఇలాంటి వారిని పిలిచి వారి చేత రాజకీయ ఈ జాతీయ జెండాని ఎగరవేయడం అనేది జరుగుతుంది. అలాంటప్పుడు అందరూ కూడా చాలా క్రమ పద్ధతిలో చక్కగా, ఇప్పుడు మనం ఒక దేవాలయానికి వెళ్ళినప్పుడు ఎలాగైతే మనం దేవాలయంలోకి చెప్పులు లేకుండా ఎలాగైతే వెళ్తామో, అలాగే మనం జాతీయ గీతాన్ని ఆలపించేటప్పుడు, జాతీయ జెండాని ఎగరవేసేటప్పుడు కూడా మనం చెప్పులు తీసేసి అది ఆ పని చెయ్యాలి. ఎందుకంటే ఇది మన దేవుణ్ణి మనం ఎంతగా గౌరవిస్తామో, అలాగే మన భారత మాతని, మన జాతీయ జెండాని, అలాగే మన జాతీయ గీతాన్ని, అలాగే మన జాతీయ గేయాన్ని, వీటన్నిటిని కూడా గౌరవించడం మన అందరి యొక్క బాధ్యత. ఇది మనందరం కూడా విస్మరించకూడదు. పొరపాటున పిల్లలు ఎవరైనా సరే జెండా ఎగరవేసేటప్పుడు చెప్పులతో ఉంటే మాత్రం మీరు పెద్దవాళ్ళు తప్పకుండా చెప్పండి. అదే పని పెద్దవాళ్ళు తెలిసి, నాకు తెలిసి పెద్దవాళ్ళు ఎవరు అంత మూర్ఖంగా ప్రవర్తించరు ఇలాంటి విషయాలు. కానీ ఎవరైనా తెలియక చేస్తున్నట్లయితే వాళ్ళ అధికారానికో లేకపోతే దీనికో భయపడకుండా వాళ్ళకి తెలుసుకునేట్టుగా సున్నితంగా మనం చెప్పడం అనేది చేద్దాం. అలాగే అప్పట్లో జనవరి 26 అంటే స్కూల్లో జాతీయ జెండాని ఎగరేయడం, పావలాకి ఆరెంజ్ చాక్లెట్స్ వచ్చేవి, వైట్ ర్యాపర్, ట్రాన్స్పరెంట్ వైట్ ర్యాపర్తో చుట్టేసి ఆ పిల్లలు పంచేవారు. అవి ఎంత రుచిగా ఉండేవి, ఇప్పటికీ కూడా ఆ రుచి నాలుక మీద అందరికీ, తిన్నవాళ్ళందరికీ ఆ రుచి తెలుస్తుంది. ఆ పావలాకి అవి ఇస్తే ఆ చాక్లెట్లు పొంగిపోయి తీసుకొని వెళ్ళేవారు విద్యార్థులందరూ కూడా. ఇక ఇప్పుడు ఇంకొంచెం కల్చరు మారింది కనుక చక్కగా జాతీయ జెండా ఎగరేసేటప్పుడు పిల్లలందరినీ కూడా వైట్ యూనిఫామ్లో రమ్మండం, పిల్లలందరూ చక్కగా తెల్ల గులాబీలాగా ఆ రోజు ఎంతో ముద్దుగా ఉంటారు చూడడానికి. అలాగే వాళ్ళ వైట్ యూనిఫామ్ మీద చక్కగా ఒక ఫ్లాగ్ని ఇక్కడ పిన్ చేసుకోవటం కూడా ఇప్పుడు జరుగుతుంది. ఎక్కడ పెడితే అక్కడ ఆ ఫ్లాగ్ని, అలాగే వాళ్ళు చేత్తో కూడా ఒక ఫ్లాగ్ని, స్ట్రా లాంటి దానికి ఫ్లాగ్ని పిన్ చేసి అమ్ముతున్నారు. ఇలాగ వాళ్ళ యూనిఫామ్కి పిన్ చేసుకున్నదే కాకుండా వాళ్ళ చేతుల్లో కూడా చక్కగా, అలాగే బైక్స్ మీద కార్లలోని ఫ్లాగ్స్ వాటి ఇవి పెట్టుకొని వెళ్తున్నారు. అలాగే కేక్స్ కూడా మన జాతీయ రంగుల్లోని చక్కగా కేక్స్ తయారు చేస్తున్నారు. అలాగే కొంతమంది ఓవెన్లోనే ఈ వెజిటబుల్స్ని కట్ చేసి రకరకాల బిస్కెట్స్ అని అలాంటివి కూడా ఈ కలర్లో చేస్తున్నారు. అలాగే దుస్తులు కూడా జెండా కలర్లో, అంటే వైట్ టాప్ వేస్తే గ్రీన్ బాటమ్ వేసి పైన రెడ్ చున్నీ, కాషాయ రంగు చున్నీ వేసుకొని, లేదు లంగా గ్రీన్ వేస్తే వాణి వైట్ వేసి ఆ కాషాయ రంగులోని జాకెట్ వేయడం ఈ విధంగా, లేదు చీర అయితే వైట్ శారీకి ఈ కాషాయము ఆకుపచ్చ బార్డర్ ఉన్న చీరలు కట్టుకొని ఈ విధంగా జాతీయ మన జాతీయ జెండాని పోలినట్టుగా అందరూ కూడా చక్కగా తయారవుతూ ఎంతో బాగా ఈ వేడుకని నిర్వహించుకోవడం అనేది మునుపటి రోజులతో చూస్తే ఈ రోజుల్లో ఏదో సెలవు వచ్చింది అని కాకుండా అందరూ కూడా ఎంతో చక్కగా ఈ వేడుకని నిర్వహించుకుంటున్నారు. అదే కాకుండా అప్పటితో పోలిస్తే ఇప్పుడు అవేర్నెస్ కూడా బాగా పెరిగింది. ఆగస్ట్ 15కి జనవరి 26కి కూడా బాగా అవేర్నెస్ పెరిగింది. పిల్లలు అప్పట్లో ఆగస్ట్ 15 వచ్చింది అంటే చిన్న పిల్లలు ఏంటంటే ఏదో చాక్లెట్ల పండుగ అన్నట్టే ఫీల్ అయ్యేవారు, తప్పితే వాళ్ళకి ఇంత డీప్గా ఈ చరిత్ర అది తెలిసేది కాదు. కానీ ఇప్పుడు సిలబస్ పెరిగి పిల్లల్ని చిన్న పిల్లలు యూకేజీ ఫస్ట్ స్టాండ్ పిల్లల నుంచే ఇవన్నీ ముందర ఇవేంటో చెప్తున్నారు. కనుక వీళ్ళకి ముందుగా అవేర్నెస్ పెరిగి పేరెంట్స్ కన్నా ముందర వీళ్ళే వీటి పట్ల ఎక్కువ ఉత్సాహం చూపిస్తూ, నాన్న మాకు జెండాలు కొను, నాన్న మాకు ఫ్లాగ్స్ కొను, మాకు పిన్ చేయు ఇక్కడ అని చెప్పేసి, లేదు నా మనకు బండి మీద పెట్టు అనేసి, అలాగే ఈ మధ్య చాలామంది పువ్వుల్ని కూడా 3 రంగుల్లో పేర్చడం, ఇలాగే ఇవన్నీ చూస్తుంటే నాకు చాలా ఆనందంగా అనిపిస్తోంది. మన భారతదేశం ఇలాగే మున్ముందుకు వెళ్ళాలి. అలాగే ఎందరో సాహస బాలులు తమ తోటి పిల్లలను పెద్దవాళ్ళను కూడా తమ ప్రమాదాల నుంచి రక్షించి, అంటే వాళ్ళు ప్రమాదాలు తెచ్చుకొని కాకుండా వాళ్ళు ఏ ప్రమాదాల బారిన పడకుండా వాళ్ళు యుక్తిగా ఆలోచించి ప్రమాద బారిన పడిన వాళ్ళని రక్షించి వీళ్ళు కూడా సాహస బాలు అవార్డుని గెలుచుకోవాలి. అలాగే అందరూ కూడా మనకి రిపబ్లిక్ డే నాడు చేసే పెరేడ్స్ తప్పకుండా ఢిల్లీలో ప్రతి ఏటా నిర్వహిస్తారు. పెద్దలు పిల్లలకి చూపించండి, పెద్దవాళ్ళు వాళ్ళు కూడా చూస్తే పిల్లలు తప్పకుండా చూస్తారు, చాలా బాగుంటాయి అవి. వీలైతే లైవ్ చూడండి. లైవ్ చూడడం అవ్వలేదు మాకు అంటే కనీసం అవి రికార్డెడ్ మనకి ఇప్పుడు యూట్యూబ్లోనే అక్కడ దొరుకుతాయి కనుక వాటిని రికార్డెడ్ పెరేడ్స్ని మనకి పిల్లలకి చూపించండి. దానివల్ల మన త్రివిధ దళాలు ఎంత కష్టపడుతున్నాయి, మనకి ఎంత ఎన్ని రకాలుగా మనకి సేవలు అందిస్తున్నాయి మనకి త్రివిధ దళాలు అనేది పిల్లలకి ఒక అవగాహన వస్తుంది. అంతేకాకుండా వాటిల్లో చేసే ఆ విన్యాసాలు కూడా పిల్లల్ని బాగా ఆకట్టుకుంటాయి. అందువల్ల తద్వారా వాళ్ళలో దేశభక్తిని పెంపొందించడానికి, వాళ్ళని మంచి భావి భారత పౌరులుగా మనం తీర్చిదిద్దడానికి మనం మన వంతు సహకారం మనం అందించినట్టు అవుతుంది. మేరా భారత్ మహాన్. ఇదండి నేటి తరాలు అంతరంగాలు కార్యక్రమం. ఇంతటితో ముగిస్తున్నాను. జై హింద్. నమస్తే ఫ్రెండ్స్.
ఇంతవరకు మీరు విన్నారు ఆర్జే గిరిజా గారి తరాలు అంతరాలు కార్యక్రమం జనవరి 31, 2019 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
The views, comments and conclusions in the following program, either expressed or implied, are those of the hosts and not necessarily the beliefs of MindMedia. All the material presented by the hosts is warranted by the hosts that the work is their original contribution or they have obtained proper permissions from the original contributors and it is free from any copyright infringements. At certain times, the hosts may express their views, which may be slightly or extremely biased and hence listeners' discretion is advised.